ఎక్కడికి వెళ్ళింది? సూర్యుడు. ఎక్కడ సూర్యుడు? ఎవడు? అగ్ని. మళ్ళీ కురిసింది ఏమిటండి? వర్షం. వర్షం ఎవరు? జలతత్వం. మళ్ళీ అమ్మ. అది భూగర్భంలోకి ప్రవేశించింది. భూమిలో ఉష్ణత లేకపోతే పంట అనేది పండదు. మీరు ఒక వంట వండాలంటే అగ్ని ఉండాలి, జలం ఉండాలి, అయితేనే పదార్థం తయారైంది. కనుక భూమిలో బీజం వృక్ష రూపంలో పండాలి అంటే లోపల అగ్ని ఉండాలి. అని భూమి ఎందుకు కూడా అగ్ని గర్భ. అది అగ్ని స్తోమముల కలయికతోనే పంట అనేది వచ్చింది. మళ్ళీ దాన్ని నువ్వేం చేస్తున్నావు? వండుతున్నావు. వండితే ఏమవుతుంది? అగ్ని సోమములు అయ్యి మళ్ళీ లోపలేసావు. వేసినప్పుడు ఏం జరుగుతుంది? అగ్ని సోమాత్మకంగా అది లోపల మళ్ళీ వండుతుంది. కనుక సృష్టి అంతా ఏం జరుగుతుంది? అగ్ని సోమాత్మకమైన ఒక నిరంతర చక్రం తిరుగుతూ ఉంటే ఎనర్జీ అనేది పుడుతోంది. కనుక శక్తి, మూల శక్తి ఉత్పాదనకు కారణమేమవుతుంది? అగ్ని సోమాత్మకం. ఈ రహస్యాన్ని తీసుకుని వైదిక ఋషి యజ్ఞం అనే ప్రాసెస్ ని తీసుకొచ్చాడండి. ఈ అగ్ని సోమాత్మకమైన జగత్తు, అగ్ని సోమాత్మకమైన పరమేశ్వరుడని, ఆ పరమేశ్వరుని ఉపాసించడానికి యజ్ఞం అనే ప్రాసెస్ చేసి అగ్ని సోమత్ చేశాడు. ఇంకా దీని యోగం వైపు తిప్పుతాడు. జాగ్రత్తగా వినండి. అగ్నిశోమములు ఎంత ఎంత విద్యానందంలో పెట్టాడు. అగ్ని రోర్ధ్వంజ్వలత్యేష యావత్ సౌమ్యం పరామృతం యావత్ అగ్నియాస్పదం సౌమ్యం అమృతం చ ప్రసత్యద. అగ్ని ఎప్పుడు పైకి జ్వలిస్తుందిట. ఎంత మేరకు పైకి జ్వలిస్తుందంటే పైన ఉన్న సోమమండలాన్ని తగిలే వరకు జ్వలిస్తుందిట. అంటే రసోత్పత్తి జరిగే వరకు అది పైకి ఉత్పన్నం జరుగుతుంది. అగ్ని ఎప్పుడైతే పైదాకా జ్వలించిందో అక్కడ రసం ఉత్పన్నమై మళ్ళీ అగ్నిలోపు పడుతుంది. కనుక అగ్ని క్రిందికి వెళుతూ ఉంటుంది, అగ్ని పైకి వెళుతూ ఉంటుంది, రసం క్రిందికి వస్తూ ఉంటుంది. కనుకని అతయే వహి కాలాగ్ని అధస్తాత్ శక్తి ఊర్ధ్వత. అందుకే కాలాగ్ని క్రింద ఉంటుంది, శక్తి పైన ఉంటుంది. ఇది ఒక పెద్ద విశేషం చెప్తున్నాడండి. క్రమంగా ఎటు తీసుకెళ్తున్నాడో చూడండి. కాలాగ్ని క్రింద జ్వలిస్తూ ఉంటుంది, పైనుంచి శక్తి ఊర్ధ్వమునందు ఉంటుంది. ఎందుకంటే క్రింద జ్వలించేటప్పుడు ఇది పైకి వెళుతుంది. చూడండి, క్రింద ఉంటూ పైకి వెళుతోంది, పైకి ఉంటూ క్రిందకు వస్తుంది సోమం. సోమం పైన ఉంటూ క్రిందకు వస్తుంది, క్రింద జ్వలిస్తూ పైకి వెళుతుంది అగ్ని. కనుక ఏది పైన ఏది కింద చెప్పగలమా ఇప్పుడు? ఇది క్రిందది అంటూ మరి పైకి జ్వలిస్తుంది, అది పైది అంటే క్రిందకి పడుతుంది. ఇలా ఈ రెండు సాగుతూ ఉంటాయి. సమా యావదాదహనం చొర్ధమధశ్చాప్లావనం భవేత్. క్రింద జ్వలించే జ్వాల వల్ల పైన దోహనము, పైన ఆప్లావనం జరుగుతుంటుంది అని చెప్పాడు. ఇది కూడా మీరు తీసుకోవచ్చు. క్రింద నుండి తీవ్రమైన జలములన్నీ కూడా సూర్యునిలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి వృష్టి మళ్ళీ క్రిందకి పడుతూ ఉండడాన్ని మనం గమనించినట్లయితే ఈ విషయం మనకు తెలుస్తున్నది. శివశ్చోర్ధ్వం అధశక్తి ఊర్ధ్వం శక్తి రథశివ. దీన్ని బట్టి మనకేం తెలుస్తున్నది అంటే శివుడు తథైవ నిమ్నగ సోమ శివశక్తి పదాస్పద. శివుడు క్రింద నుండగా శక్తి పైనుంది అని తెలుస్తున్నది. అదే విధంగా శక్తి పైనుండగా శివుడు క్రిందన్నాడన్నది కూడా తెలుస్తున్నది. ఈ విధంగా ఒకరికొకరు పరస్పర ఆధార ఆధేయములు. ఒకరొకరికి ఆధారం, ఒకరికొకరికి ఆధేయం. ఆధారం అంటే తెలుసు కదా, మూలంగా ఉన్నది. ఆధేయం అంటే ఆధారపడి ఉండేదాన్ని ఆధేయం అంటాం. ఇప్పుడు శివుడు శక్తికి ఆధారమా, శక్తి శివుడికి ఆధారమా అంటే రెండును. ఎవరెవరికి ఆధేయం అంటే ఇద్దరికిద్దరు ఆధేయమే. కనుక ఆధారాధేయ సామ్యం కూడా ఇంత దగ్గర చెప్తున్నాడు. శివతత్వం శివశక్తుల సామ్యం చెప్పడానికి కథని చెప్పే కథలోంచి అలా చేస్తున్నాడు చూడండి. అందుకే ప్రతి వాడిలోనూ కాలాగ్ని క్రింద ఉంటుంది అన్నాడు. ఎక్కడ చూడండి, ఇక్కడ ఈ జ్వలించే కాలాగ్నిని ధరించేది ఏది? ఈ కాలాగ్నిని ధరించేది ఆధార శక్తి ధృత కాలాగ్నిరయం ఊర్ధ్వగ. ఆధార శక్తి. ఆధార శక్తి అంటే మూలాధారం అండి. మూలాధారం అనగానే ఎవరక్కడ? కుండలిని శక్తి మూలాధారం. మూలాధారం ఎవరిది? శక్తి. శక్తి స్థానం. ఆ శక్తి దగ్గర జ్వలించేదేది? కాలాగ్ని. అక్కడ జ్వలించే అగ్ని పేరు కాలాగ్ని. దీన్ని శంకరుల వారు స్వపిషి కులకుండే కుహరిణి అని సౌందర్యలహరిలో చెప్పారు. స్వపిషి కులకుండే కులకుండంలో అన్నారు. కులకుండం అంటే అది కుండం. కుండం దేన్ని అంటారండి? అగ్నిహోత్రం జ్వలించేది అని అంటారు. కనుక మూలాధారాన్ని ఏమన్నారు? కులకుండము అన్నారు. అక్కడ అది కులకుండం. అక్కడ కాలాగ్ని జ్వలిస్తూ ఉంటుంది. సాధకుడైన వాడు దాన్ని జ్వలింపజేస్తాట. సామాన్యులు ఆ ఉన్న జ్వాలతోనే జీవితం అంతా చేస్తారు. సాధకులైన వాళ్ళు ప్రాణాయామాది యోగ సాధనలతో అక్కడున్న కాలాగ్నిని ఉద్దీపనం కలిగిస్తారు. ఇదే కుండలిని జాగరణ అంటే మరి ఏంటో కాదు. ఈ ఉద్దీపనం జరిగిన ఇదేం జరుగుతుంది? ఆ జ్వాల పైకి వెళుతుందిట. ఆ వెళ్ళడం ఎలాగా? ఆరు చక్రముల మార్గం గుండా తిన్నగా పైన సోమమండలం ఉందండి. ఇక్కడ సోమమండలం, అక్కడికి జ్వాల వెళ్లి తగులుతుందిట. అక్కడికి తగలగానే అక్కడ సోమమండలం కరిగి ధారగా కురుస్తుంది కిందకి. చూడండి, ఆ క్రిందగా కురిచినప్పుడు ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహ అని సౌందర్యలహరులు ఇదే మాటని చెప్పారు. అంటే మనం చూస్తున్న ఈ అగ్నిశోమతత్వం లోపల కుండలిని యోగంతో ఎంత చక్కగా సమన్వయింపబడుతుంది చూడండి. అక్కడ నుంచి పడిన రసధారతో ఈ శరీరం అంతా 72,000 నాడులు తడుస్తాయట. ఈ 72,000 నాడుల్ని ప్రపంచమునంట. ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసహ. ఇది మనకు జరుగుతుంది. అలాగే బయట మనం చూస్తే అనంత విశ్వానికి ఈ లోపల నుంచి జ్వాలలన్నీ కూడా విశ్వానికి పైన ఉన్నటువంటి అమృత బింబాన్ని తగిలి అక్కడి నుంచి స్రవించే శక్తితో తడుస్తున్నాయట. ఇలాగ ఆ శక్తితో తడిసిపోతూ ఈ జ్వాలతో మెరిసిపోతూ ఉన్నప్పుడు రెండు కనిపిస్తున్నాయి, తడిసిపోయే తత్వము మెరిసిపోయే తత్వము. మెరిసిపోయే కాంతితత్వం అగ్నిది, తడిసిపోయే రసతత్వం అమ్మది. ఈ రెండింటి కలిసి చూస్తే మొత్తం కలిపి ఏం కనబడుతుంది? రసంతో తడిసిపోతున్న ఒక తేజోమయ మూర్తి కనబడుతున్నాడు. ఈ రసంతో తడిసిపోతున్న తేజోమయ మూర్తి గంగాధారతో తడిసిపోతూ జడలని అగ్నిశిఖలతో ఉన్నటువంటి శివుడు అనే అగ్ని అండి. ఇది చూడండి, ఇక్కడ శివ రూపంలో కూడా అగ్ని సోమాత్మక చూపించాడు. ఈ రహస్యమే మీకు ఆపాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతి జ్యోతి స్ఫాటికలింగం మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమే కమీశ మనిషం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అమృతంతో తడిసిపోతూ ఉన్నటువంటి జ్యోతి శివుడు అన్నారు ఇక్కడ. అనగానే ఏమైంది చూడండి, ఈ మొత్తం రహస్యమే హవిస్సుల్ని తీసి అగ్నిహోత్రంలో వేసేటప్పుడు అమృతంతో తడిసిపోతున్న శివుడు ఆ అగ్నియే. అందుకే రుద్రోయజే షదగ్ని అని అంటున్నాం. చూడండి, ఆ అగ్నిహోత్రం నాలుగు దిక్కులా కుండములున్నాయి, దాని ముఖం ఇంకోటి ఉంది. నాలుగు దిక్కుల నాలుగు జ్వలిస్తూ పైకి జ్వలిస్తుంది, అగ్ని కిందకి ఎప్పుడు జ్వలించదు. కనుక నాలుగు దిక్కుల కుండముకు నాలుగు దిక్కుల జ్వలిస్తూ పైకి జ్వలించేటప్పుడు ఎన్నయ్యేయండి? ఐదు. అదే పంచముఖుడైన పరమేశ్వరుడు తత్వం మొదటిసారి చెప్పిన దానికి మీరు వెళ్ళండి. అందులో పడుతున్న రసధార అమ్మ, ఆ తత్వాన్ని పరిశీలించండి. ఏకముఖం, ఇది తత్వం. ఇప్పుడు దీన్ని మీరు జామెట్రికల్ రిప్రజెంటేషన్ అంటే జామెట్రికల్ గా రూపాంతరం చెందిస్తే పైకి వెళుతున్న అగ్నికి సంకేతంగా ఒక త్రికోణం గీస్తే ఊర్ధ్వ త్రికోణం అవుతుంది, క్రిందికి వస్తున్న సోమానికి సంకేతంగా రెండవ త్రికోణం గీసినట్లయితే క్రింద త్రికోణం అవుతుంది. రెండింటి కలపాలి శివశక్తుల యోగం, కలిపితే ఆరు త్రికోణాలు ఏర్పడితే అదే శివశక్తులు కుమారుడైన కుమారస్వామి. ఇది అందుకే ఆయన యజ్ఞాగ్ని స్వరూపుడుగా చెప్పడంలో ఇది రహస్యం. చూసారా, మనం అనుకునే దేవతలు ఏదో కథలు విని చెప్పలు కొట్టేదే కాదు, ఆలోచిస్తే బుర్రకు పనిపెట్టేటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఇంత తత్వం ఇచ్చిన ఋషులకు నమస్కారం చేసుకుందాం. ఎంత చక్కగా అగ్నిశోమాత్మక తత్వాన్ని మనకి వివరిస్తున్నారు. కనుక అగ్నిశోమం తప్ప మరొకటి లేదండి, మన యజ్ఞకర్మలు అగ్నిశోమములే, నీ లోపల యోగం అగ్నిశోమం. కనుక యోగశక్తి అంటే అమ్మాయి కదా మొత్తం. అయితే ఈ స్థానం ఏది చూడండి, క్రింద ఎంత అందంగా చెప్పాడంటే ఆధార శక్తి అంటే కొండల్ని అమ్మ, అక్కడ కాలాగ్ని రగులుతోంది. రగిలినప్పుడు ఏం జరిగింది? శక్తిని ఆధారం చేసుకుని శివుడు ఉన్నట్టు తెలుస్తుంది. పైన ఏం జరుగుతుంది? శివశక్తి స్థానం, ఇది శివస్థానం నిజానికి, బ్రహ్మరంధ్ర స్థానం. అక్కడ శివుడితో పాటు శక్తి ఉంది. ఈ అగ్నిజ్వాల రాగానే ఆ శక్తి అమృతధారే కురిసిందిట. కనుక ఇక్కడ శివుణ్ణి ఆధారం చేసుకున్న శక్తి, శక్తిని ఆధారం చేసుకున్న శివుడు, శక్తిని ఆధారం చేసుకున్న శివుడు కుండలిని, శివుణ్ణి ఆధారం చేసుకున్న శక్తి సహస్రాత్మ. ఇక్కడ ఈ రెండింటి మధ్యన కలుగుతున్నటువంటి ఈ యోగ ప్రక్రియని అగ్నిశోమాత్మకం జగత్ అనేది ఎంత చక్కగా వివరించారో చూడండి, యోగ రహస్య శాస్త్రం. అందుకే అగ్నిశోమాత్మకం అంటే ఈ విషయాన్ని చెప్పాడు. అందుకు శివుడికి శక్తి ఆధారమా, శక్తికి శివుడు ఆధారమా, ఎవరెవరికి ఆధారం అంటే ఇద్దరికిద్దరు ఆధారం, ఇద్దరికిద్దరు ఆధేయం. అసకృ చగ్ని నాదగ్ధం జగజ్జస్మ భస్మ సాత్కృతం. అందుకు అగ్నిచేత దగ్ధమవుతున్న జగత్తు తిరిగి అమృతం కావడానికి శక్తి కావాల్సి వస్తుంది. ఆ శక్తి అమృతంగా ఉండి ఈ రెండూ లేకపోతే దగ్ధమే కూర్చుండేది, అది కొట్టుకుపోతుంది. అందుకే ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ నమ శివాయేచ నమ శివాయ అని శంకరుల వారంలో ఇది విశేషం. కాలాగ్ని జ్వలించిందని జగత్తు మిగలదు, దానికి అమృతం తోడైతేనే ఉనికి ఉంటుంది. కేవలం అగ్ని అయితే కష్టం, అలాగని కేవలం జలమైనా కష్టం, రెండు కలియడం వల్లనే జగత్తు యొక్క ఉనికి ఉంది. కనుక అగ్నిశోమాత్మకముల యొక్క కలయిక చేత జగత్తు ఉనికి కలిగిందంటే ఇంత రహస్యాన్ని చెప్పి ఈ మొత్తం రహస్యాన్ని మన సాధనలోకి ఎలా తెచ్చుకుంటున్నాం. దీనిలో అగ్ని చేత దగ్ధమవగా ఏం మిగులుతుంది చెప్పండి? బూడిది మిగులుతుంది. అందుకే భస్మ సాత్కృతం, భస్మం మిగులుతుంది. కనుక భస్మమునకు మరొక పేరు అగ్నివీర్యం అన్నాడు. అగ్నేర్ వీర్యం, అగ్ని వీర్యము. వీర్యం అంటే సార వస్తువు, తేజో వస్తువు అని అర్థం. అగ్ని యొక్క వీరత్వం, ఆ వీర్యాన్ని ఏం చేస్తున్నాం? అమృతంతో తడుపుతున్నాం. అగ్నిని అమృతంతో తడపాలి కదా, అమృతంతో తడుపుతున్నాం. ఈ రెండింటిని కలిపి అగ్నిరిత్యాధివిర్మంత్రై, అందుకే భస్మమును చేతులు వేసుకుని జలాన్ని కలుపు చేసుకోవడం అంటే అగ్నిశోమాత్మకమనే తత్వాన్ని నీయందు నువ్వు ధరిస్తున్నావు, నీయందు నువ్వు తెలుసుకుంటున్నావు. ఎంత చక్కటి విషయం చెప్పారు చూసారా, బయట యజ్ఞం జరగడం ఎంత ప్రాసెస్, నువ్వు భస్మం పెట్టుకోవడం అంత ప్రాసెస్. ఎంత చక్కటి మాట. అందుకు భస్మధారణ అనేది ఏదో ఒక ఫార్మల్ గా చేసుకునే పని కాదు, దాని వెనకాల ఎంత తత్వం ఉందో చూడండి. అందుకు యచ్చేత్తం భస్మ సద్భావం జ్ఞాత్వా స్నాతి చ భస్మన, ఈ విధంగా భస్మతత్వాన్ని తెలుసుకుని అగ్నిశోమాత్మకమైన తత్వాన్ని తెలుసుకుని అగ్నిరిత్యాదిభిర్మంత్రై బద్ధ పాశాత్ ప్రముచ్యతే, అగ్నిరిత్యాది మంత్రములతో అగ్నిరితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమితి భస్మ మంత్రము, మొత్తానికి ఈ అగ్నిరితి భస్మ ఇత్యాది మంత్రములతో భస్మధారణ చేసిన వాడు పాశముల నుంచి విడిపడుతున్నాడు. ఎందుకంటే పతి అయిన పరమేశ్వరుడు అగ్నిశోమాత్మకంగా జగత్తు నిర్వహిస్తున్నాడు గనక ఆ పతిని నువ్వు ధరించావు, ఆ పతి అయి జగత్తంతా అగ్నిశోమాత్మకంగా ఉన్నాడని తెలిసాక నీకింకా పశుత్వము పాశము రెండూ కూడా తొలగిపోతున్నాయి. కనుక పాశుపత విజ్ఞానంలో భస్మధారణ ఎందుకు ప్రాధాన్యమైనదో ఇక్కడ వివరించాడు. అందుకు అగ్నిర్వీర్యే అగ్నిర్వీర్యం తు యద్భస్మ సోనే సోమేన అప్లావితం పునః అయోగయుక్త్యా ప్రకృతేరధికారాయ కల్పతే. ఈ రెండిటి చేత ఈ విధంగా ప్రకృతి శక్తుల అధికారమునకు అతీతుణ్ణి చేయగలిగే స్థితి యోగ సాధకుడికి భస్మధారణ వల్ల వస్తున్నది. ప్రకృతి శక్తులకు అతీతులవుతాడట ఎవడు? ఈ భస్మధారణ చేసిన వాడు. ఈ విధంగా అగ్నిశోమాత్మక తత్వాన్ని చక్కగా చెప్తూ అతో మృత్యుంజయామృత ప్లావనం సదా, ఈ అగ్నిశోమ తత్వం చెప్పడానికే అమృతంతో తడిసిపోతున్న శివుణ్ణి ధ్యానించడం అనే విధానం అనుకున్నది. రుద్రాభిషేకం చేసేటప్పుడు ధ్యాన శ్లోకం ఎప్పుడైనా విన్నారా? మాకు అభిషేకం చేసిన ఫలితం కావాలి కానీ ధ్యానాలు అర్థాలు మాకు ఎందుకంటే, కావాలంటే అర్థం చెప్తే నిద్రపోతాం, అభిషేకం చేసి పుణ్యం అంటే పూజ చేసుకుంటాం, అది తెలుసుకోవడానికి మాత్రం తప్పనుండదు. జిజ్ఞాస లక్షణం ఉండాలండి. ధ్యానంలో ఏం చెప్తున్నాం మనం? శుద్ధ స్ఫటిక సంకాసం త్రినేత్రం పంచవక్త్రకం అమృతేనాప్లుతం దేహం ఉమా దేహార్ధారిణం, అమృతేనాప్లుతం అమృతంతో తడిసిపోతున్నటువంటి శివుణ్ణి ధ్యానించమన్నారు. అది మృత్యుంజయ. మృత్యుంజయుడు ఎప్పుడయ్యాడు? సృష్టికి మృత్యువు అంటే నాశనము లేని స్థితి మృత్యుంజయ స్థితి. మృత్యుంజయుడు ఎలా ఉన్నాడు వర్ణించారు మనకి. అందుకు మృత్యుంజయుడు అమృతంతో తడిసిపోతూ ఉంటాడట. ఎలా తడిసిపోతాడు ఆ రూపాన్ని వర్ణించారు కదండి, హస్తాంభోజ యుగస్త కుంభయుగళా ఉద్ధృత్యతోయం శిరహ సించింతం కరయోర్ యుగేన రహతం స్వంకేశ కుంభౌకరు అక్షస్రం మృగహస్తమంబుజగతం మూర్ధస్త చంద్రస్రవత్ పీయూషార్ద్రతను భజే సగిరిజం త్రియక్షంచ మృత్యుంజయం. పీయూషార్ద్రతను అమృతంతో తడిసిపోతున్నట్ట. ఎలా తడిసిపోతున్నాడంటే ఇటు రెండు చేతులతో అమృతం పెట్టి తన మీద ఒలకబోసేసుకుంటున్నట్టు శివుడు. మృత్యుంజయుడు ఇలా ఉంటాడండి, కలశాలు పట్టుకుని తన మీద తాను అమృతం ఒలకబోసుకుంటూ ఉంటాడు. ఇలా నాలుగు చేతులతో అమృతం ఒలకబోసుకుంటూ ఉంటాడట. రెండు చేతులతో ఒక కలసం, రెండు చేతులతో ఒక కలసం పట్టుకుని ఒలకబోసుకుంటూ మధ్యలో అక్షమాల మృగము ధరించి క్రింద మరో రెండు చేతులతో రెండు అమృత కలశాలు రెడీగా తొడ మీద పెట్టుకుంటాడట. అవి ఖాళీ అయితే ఇవి తీస్తాడా, మళ్లీ తోడలో మళ్లీ రెడీ అవుతాయండి, అది వేరే విషయం. మొత్తం మీద అమృతంతో తడిసిపోతూ ఉన్నటువంటి రూపాన్ని ఎందుకు ధ్యానించమన్నారు? ఈ అగ్నిశోమ తత్వం తెలియడానికే. అది ఇక్కడ మృత్యుంజయ అనే మాట గురించి కూడా చెప్తూ అతో మృత్యుంజయాయత్థం అమృత ప్లావనం సదా శివశక్త్యమృత స్పర్శే లబ్ధం ఏన కుతో మృతి. ఎవరికైతే ఈ అమృతతత్వమైన శివశక్తులు ఇద్దరు తెలిసారో వాళ్లకు మృతి ఎక్కడయ్యా అని అడిగారు. అంటే వాళ్ళకి చావరట. చూసారా, చావరంటే కలకాలం బతికిపోతారా? అంటే బ్రతుకున్నంతకాలం దీర్ఘాయువు పుష్టి కలిగిన ఆయువు కలిగి ఉంటారు, ఇదొకటి. రెండు, ఆ తర్వాత మళ్లీ పుట్టి చావవలసిన అవసరం లేని స్థితికి చేరతారు, అమృతత్వ స్థితికి చేరతారు, అది చెప్పడం. కనుక మృత్యుంజయ స్వరూపం గురించి ఎంత విషయం చెప్పాడు. అసలు శివస్వరూపాన్ని భావించండి, ఆయన ఎలా ఉంటాడండి? శుద్ధస్ఫటికం కానీ జడలు, కెంపులు జడలు, కెంపు రంగు జడలు ఆయన, తామ్ర జటాధారి అని, ఆ ఎర్రని జడలు. ఆ ఎర్రని జడల్లో గంగ ఉంటుంది, పక్కన చంద్రుడు ఉంటాడు చిత్రం. ఆ ఎర్రని జడలు అగ్ని శిఖలకు సంకేతం, ఆ గంగా చంద్రుడు సోమతత్వానికి సంకేతం. చెప్పారు కదా, చంద్రుడై జలమై సోమతత్వం ఉందని, రెండు అక్కడ ఉన్నాయి. కానీ శివస్వరూపమే అగ్ని సోమతత్వాన్ని చెప్తాం చూడండి ఇక్కడ. కనుక అగ్ని సోమతత్వం ఇంత విశేషంగా ఉన్నది, జగత్తులో ప్రత్యణువు కూడా అగ్ని సోమాత్మకమే అని వివరించి నివేదయామ జగతో వాగర్థాత్మ్యం కృతం యథా. ఇంతవరకు అగ్ని సోమం అయిపోయింది కదా, హృది కృత్రేమర్థం వై దేవేన సముదాహృతం అగ్ని సోమాత్మకం విశ్వం జగదిత్యనురూపత శివాగ్నినా తనంద్వా శక్తి సౌమ్యామృతేన యహ ప్లావయే యోగ మార్గేణ సోమృతత్వాయ కల్పతే. చాలా గొప్ప మాట చెప్తున్నాడు. శివాగ్నితో శరీరాన్ని దహనం చేసి శక్త్యమృతంతో తడుపుకున్న యోగి సిద్ధుడవుతున్నాడు. ఇది యోగ రహస్యం అండి. యోగ రహస్యంలో చేస్తారు ఇది. శ్రీ విద్యోపాసనలో కూడా భూతశుద్ధి ఇత్యాది చేసినప్పుడు తన యొక్క స్థూల దేహమంతా కూడా శివాగ్నిలో దగ్ధమైనట్లుగాను, ఆ తర్వాత జీవుడు అమృతంతో తడిసి కైవల్యాన్ని పొందినట్లుగాను చెప్పడం జరిగింది. ఈ మొత్తం రహస్యమే శివుడి కంటి మంటలతో మన్మథుడు దగ్ధమైపోతే తిరిగి అమ్మవారు తన చూపుతో బ్రతికించడం అనే దాంట్లో చెప్పిన రహస్యం కూడా ఇదే. మొత్తంగా కూడా ఈ తత్వాన్ని అక్కడ నిక్షిప్తం చూపించారు. మొత్తం సోమాగ్ని తత్వం శివ కథల్లో అదే ఉంది, శివతత్వంలో ఉంది, యోగంలో అదే ఉంది. యోగికి అనుభవం మనకంటే థియరిటికల్ గా ఉంటుంది, ప్రాక్టికల్ గా యోగికి అనుభవం. వాడి దేహాన్ని దగ్ధం చేస్తాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. జ్ఞాన మార్గంలో జ్ఞానాగ్ని అంటున్నాం, యోగ మార్గంలో యోగాగ్ని అంటున్నాం. యోగాగ్ని అయినా జ్ఞానాగ్ని అయినా అది శివాగ్ని. దానిలో దగ్ధమైపోయినటువంటి జీవుడికి ఇంకా దేహాత్మ భ్రాంతి లేకుండా వాడికి అమృతత్వాన్ని ఇస్తుంది, అనంగ స్థితి ఇస్తుంది. అంటే దేహం యొక్క అవసరం లేని అమృతత్వం అమ్మ ఇస్తున్నది. అందుకే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధికి. అప్పుడు మన్మధుడు ఏమయ్యాడు? అనంగుడయ్యాడు. అనంగుడంటే శరీరం లేనివాడు. కథలో ఆయనకి శరీరం లేకుండా ఉన్నాడు. కానీ అసలు అర్థం ఏంటంటే శివాగ్నితో దగ్ధమైన జీవుడికి మరి దేహములు అవసరము లేని ఒక దివ్యత్వాన్ని అమ్మ ప్రసాదిస్తున్నది. ఈ శివశక్తుల యొక్క ఏకత్వమే జీవుడికి పరిపూర్ణమైన మోక్షదాయకమైన స్థితి. అగ్ని సోమాత్మక తత్వమే శివ కళ్యాణ గాథలో కనబడేటువంటి అంతరార్థం. యజ్ఞంలో, యోగంలో, కథలో, ధర్మంలో, విశ్వ నిర్మాణ సూత్రంలో అగ్ని సోమాత్మకం జగత్ అనే సూత్రం ఎలా ఇమిడిపోయింది మీరు ఆలోచించండి. ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని వాయుదేవుడు మహర్షులకు చెప్పాడు. ఇంక క్వశ్చన్ లేదు, తర్వాత ఆన్సర్, తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ ఆయనే చెప్తున్నాడు. ఏమిటి వాగర్థం అంటే? ఏమిటి నివేదయామ జగతో వాగర్థాత్మ్యం కృతం యథ. జగత్తు వాగర్థాత్మకం ఎలాగో చెప్తున్నానున్నాడు. షడధ్వ సాధనం, ఆరు మార్గములుగా వాగర్థములు ప్రసరించి ఉన్నాయన్నాడు. వాగ్గర్థం రెండే కానీ ఈ రెండూ కలిపి ఆరయ్యాయట ఈ జగత్తులో. ఎలాగో చూడండి, ఇక్కడ సృష్టిలో శబ్దము అర్థము నాస్తి కశ్చిద్ అశబ్దోర్థో నాపి శబ్దో నిరర్థక. శబ్దము లేని అర్థము లేదు, అర్థం లేని శబ్దం లేదు అన్నాడు ఇక్కడ. శబ్దము లేని అర్థము లేదు, అర్థము లేని శబ్దము లేదు. తతో ఈ సమయే శబ్ద సర్వ సర్వార్థబోధక. ఎందుకంటే శబ్దమే సర్వార్థముల్ని తెలియజేస్తుంటుంది. మనం వాక్కులతో కొన్ని చెప్తాం, వాక్కులు అవసరం లేకుండా శబ్దములు చెప్తూ ఉంటాయి జ్ఞానాన్ని, అవునా లేదా అండి? కొన్ని శబ్దములు బట్టి వస్తుస్థితి తెలిసిపోతూ ఉంటుంది. ఒక పక్షి అరిచిన శబ్దం బట్టి పక్షి ఏమిటో నువ్వు పోల్చుకుంటాం. అది నేను చిలకని అనకపోవచ్చు, చిలకలాగా అరిస్తేనే చిలక, నీలా చిలకనే అంటే చిలక కాదు అది. కానీ దాని శబ్దం దాని యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది. కనుక సృష్టిలో శబ్దము అర్థము, అర్థము శబ్దము ఈ రెండు కలిసి ఉంటాయి. ఈ శబ్దార్థముల రూపంలో కూడా పరమాత్మ వ్యాపించిపోయి ఉన్నాడు. ప్రకృతి పరిణామోయం ద్విధా శబ్దార్థ భావన. ప్రకృతి యొక్క పరిణామమే శబ్దార్థ భావన. పరిణామం అంటే ప్రకృతి యొక్క, ప్రకృతి మూల ప్రకృతి నుంచి విశ్వంగా మార్పు చెంది విస్తరించిన విధానం అంతా కూడా శబ్దార్థముల్లోనే దాగి ఉంది సుమ. అందుకు తామాహు ప్రకృతి మూర్తిం శివయోహో పరమాత్మనోహో. పరమాత్ములైన శివులు అన్నారు. అంటే పరమాత్ములైన పార్వతీ పరమేశ్వరులు, శివుడు అన్న పేరు ఇద్దరికి చెల్లుతుంది. అందుకు పరమాత్మనోహో శివయోహో అనే ద్వివచనం. పరమాత్మ స్వరూపులైన శివాశివుల యొక్క ప్రాకృతి మూర్తిని అంటే ప్రకృతి గతమైన మూర్తిని, ప్రాకృతి మూర్తి అంటే ప్రకృతి యందు వ్యాపించిన పార్వతి పరమేశ్వరుల యొక్క మూర్తిని వాగర్థములు అంటారు. అది వాక్ అంటే శబ్దము, దాని యొక్క అర్థము రెండవది. ఈ విధంగా శబ్దాత్మిక విభూతుర్యా సా త్రిధా కచ్చతే బుధాహ. శబ్ద విభూతి చూడండి, శబ్ద విభూతి మూడు రకాలుగా ఉంటుందిట. శబ్దము విభూతి అంటే శక్తి. శబ్దము యొక్క విభూతి మూడు విధములుగా ఉంటుంది, స్థూల సూక్ష్మ పరా ఇది. స్థూల సూక్ష్మ పరా అని శబ్దం, అర్థం గురించి మాట్లాడుతాం తర్వాత. శబ్దం యొక్క స్వరూపము మూడు రూపములుగా ఉంటుంది, స్థూల సూక్ష్మ పర. స్థూల అంటే శృతి గోచర, స్థూలమంటే చెవికి వినబడేది. ఒక శబ్దం చెవికి వినబడితే దాని యొక్క స్థూల రూపం ఉంటాం. ఈ స్థూల రూపం వెనకాల రెండు రూపాలు ఉన్నాయి దానికి. ఆ రెండవ రూపం ఏమిటంటే సూక్ష్మ అని చెప్పబడుతున్నది. ఈ సూక్ష్మ రూపం ఏమిటంటే చింతామయి ప్రోక్త. స్థూల శృతి గోచర, సూక్ష్మ చింతామయి. చింతామయి అంటే ఆలోచన రూపంతో ఉన్నది. చెవికి వినబడే శబ్దం స్థూలం, ఆలోచన రూపంతో ఉండేది సూక్ష్మం. ఉదాహరణకి మీరు ఒకటి చెప్పాలనుకుంటారు, చెప్పాలనుకున్నాక చెప్తారు, అవునా కదా? చెప్తారన్నది చెవికి వినబడుతుంది, చెప్పాలనుకున్నది చింతన రూపంలో మీలో ఉంది, అవునా లేదా? కనుక బయటికి శబ్దం రాకముందు అది చింతన రూపంలో దానిలో ఉంది. సృష్టిలో పశుపక్షాదుల్లో కూడా అవి చేసే శబ్దానికి ముందు వాటికి ఒక చింతన ఉంది. ఏది ఎక్స్ప్రెస్ చేయడానికి ఏ శబ్దమో వాటి నాలెడ్జ్ వాటికి ఉందండి. కనుక చింతారూపం రెండవది. మూడవది పరారూపం. ఈ పరారూపం ఏది అంటే చింతయారహిత, అక్కడ ఆలోచన లేదు, శృతి గోచరము లేదు, అది కేవలం శక్తి మాత్రమే అక్కడుంది. ఇది పరా, ఎందుకంటే నువ్వు ఆలోచించాలన్నా తిరిగి చెప్పాలన్నా ముందు శక్తి ఉండాలి కదా. కనుక పరారూపంలో ఉంటుంది. ఇది మూడవ రూపం శబ్దానికి. ఈ పరారూపంతో ఉన్న శబ్దశక్తినే పరాశక్తి అని అంటున్నాం. ఇది తెలుసుకోండి. ఇంకా మీకు లలితాశాస్త్రం పరిచయం గనక, ఈ మధ్యలో సూక్ష్మ అని చెప్పాం కదా, ఈ సూక్ష్మంలో మరో రెండు దశలు తీయచ్చు. డివైడ్ చేస్తే, డివైడ్ చేసి రెండు దశలు తీస్తే పశ్యంతి మధ్యమ అవుతుంది. రెండు దశలు, పశ్యంతి అంటే మీ ఆలోచన తగిలినప్పుడుది, మధ్యమ అంటే దాన్ని మాటగా మార్చుకునే స్థితి. బయటకు వినబడేటప్పుడు స్థూల, ఈ మాటగా మార్చుకునే స్థితి బయటకు వినబడాన్ని కలిపి ఇక్కడ కలిపేసి స్థూల అని చెప్పేశారు. కానీ మనం డివైడ్ చేసి ఇక్కడ తెచ్చాం, ఇది సూక్ష్మంలోకి తెచ్చాం. తెచ్చినప్పుడు ముందు పరావాక్ అని చెప్పేమే అది పర, తర్వాత పశ్చంతి, మధ్యమ, వైఖరి, ఈ నాలుగే శబ్దం యొక్క రూపములు. చూడండి ఎంత విశేషం చెప్తున్నాడు. అయితే ఇవంతా ఎందుకంటే చెప్పుకోవడం తెలుసుకోవడానిక, సాధనకి. ఎందుకు అగ్నిశోమాత్మక సాధనకి కాదా, ఇది సాధనకి కావాలి. ఎలాగంటే ఇప్పుడు ఆ పరాశక్తిని తెలియాలండి. ఆ పరాశక్తి ఎలా ఉంటుందో చూడండి. ఈ పరాశక్తి జ్ఞానశక్తి సమయోగాత్ ఇచ్చా ఇచ్చోపోద్బలికా తథా, ఈ పరాశక్తి అని చెప్పబడింది ఏదో ఆ పరాశక్తి శివశక్తి అంటున్నారు. యా శక్తి సా పరాశక్తి శివతత్వ సమాశ్రయ, ఈ పరా అనబడేది ఏదైతే ఉందో అది పరాశక్తి. ఇది శివతత్వాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. ఇది ఎప్పుడు శివుణ్ణి ఆశ్రయించుకుంటుంది, శక్తికి వేరే ఉనికి లేదు, శివుణ్ణి ఆశ్రయించుకుని ఉంటుంది. ఆ శివుణ్ణి ఆశ్రయించుకుని పరాశక్తి జ్ఞానశక్తితో యోగము పొంది, చూడండి, జ్ఞానశక్తితో యోగము పొంది ఇచ్ఛని ప్రేరేపిస్తుంది. దానికి జ్ఞానముతో యోగము పొంది ఇచ్ఛని ప్రేరేపిస్తుంది, అప్పుడు అది సర్వశక్తి సమిష్టిగా వ్యక్తీకరింపబడుతుంది. చూసారా, ఏదైతే శబ్దం యొక్క సూక్ష్మ రూపమైన పరా ఉందో అది శివశక్తి. అది జ్ఞానశక్తితో కలిసి ఇచ్ఛని సంకల్పాన్ని ప్రేరేపణ చేసి తద్వారా క్రమంగా సర్వశక్త్యాత్మకమై ఈ విశ్వమంతా నిండుతుంది. కనుక ఇది సమిష్టి ఆత్మ శక్తితత్వం, దీని సమిష్టి శక్తితత్వం అని అంటారు. పరాశక్తే సమిష్టి శక్తిత్వంగా మారుతున్నది. ఆ సమిష్టి శక్తితత్వాన్ని సర్వ జగత్తుకి మూలమైన మూల ప్రకృతి అని చెప్పబడుతుంది సుమా. ఇలా పరాశక్తి రూపంలో ఉన్నటువంటి ఆ సమిష్టి శక్తి ప్రతి వారిలో కుండలిని రూపంలో ఉన్నటువంటిది అది. అందుకు అది చెప్తున్నాడు అక్కడ, కుండలిని రూపంలో ఉన్నటువంటిది అది. అందుకు ఆ పర సరిగ్గా మనకి మూలాధారం నుంచి నాభిస్థానం వరకు ఈ పర ఉంటూ, ఆ తర్వాత కదులుతూ హృదయం దాకా వచ్చేటప్పటికల్లా పశ్చంత అయి, కంఠం దాకా వచ్చేటప్పటికి మధ్యమయ్యి, బయటకు వచ్చేటప్పటికి వైఖరి అవుతుంది. కనుక ఆ లోపల ఉన్నటువంటి కొండని శక్తి వల్లే శబ్దములు ఈ విధంగా మనకు వస్తున్నాయి. కనుక ఇన్ని మాట్లాడుతున్నాం గానీ, ఇన్ని సౌండ్లు చేస్తున్నాం గానీ, ఈ సౌండ్లకు మూలమైనటువంటి శబ్దతత్వాన్ని తెలుసుకోండి. ఈ శబ్దమంతా అర్థము నుంచి విడిగా లేదు, ఇది అర్థవంతంగానే ఉంది, ఆ అర్థమే శివుడు. కనుక ఈ రెండు ఆ విధంగా ప్రతి వరలో ఉంది. మళ్లీ కుండలినీకే తెచ్చాడు చూడండి, ప్రతి యోగం ఇక్కడికే మళ్లీ తీసుకురావడం జరుగుతుంది. కనుకనే ఇప్పుడు ఈ విధంగా ఈ మూడు శబ్దములు మూడు అర్థములు మళ్లీ ఆరుగా విభజనగా ఎలా జరుగుతున్నాయో చూడండి, దాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. ఇప్పటికీ స్థూల సూక్ష్మ పర ఈ మూడింటిని పక్కన పెట్టండి తెలుసుకున్నది. ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తున్నాడు, షడధ్వము. ఇది పెద్ద ఫిలాసఫీ నిజానికి, నేను అంత చెప్పను కూడా, ఎందుకంటే దీనిలో ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి, అది గురువుల ద్వారా శిక్షణ పొందవలసిందే. షడధ్వ శుద్ధి అని చేస్తారు, ఆరు మార్గములను శుద్ధి చేయడం. ఈ షడధ్వములు వాగర్థాత్మకములు, ఇది తెలుసుకోవాలి. ఈ ఆరు మార్గములు వాక్కుతో అర్థముతో కూడినవి, వాగర్థాత్మకములు మొత్తం షడధ్వములు. ఇందులో వాక్కుకు మూడు అర్థములకు మూడు ఉన్నాయి, ఆరు కదా. కనుక ఆరు వాక్కుకు మూడు అర్థములకు మూడు. నేను చెప్తున్న ఈ మాటలన్నీ మీకు పరిచయం ఉన్నవే, కానీ మీరు ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే లలితాశాస్త్రం చదివేటప్పుడే ఎంతమంది గట్టిగా నిర్దేశించిన తప్పులు తరగలతోనే చదువుతాం మనం. నిన్న విశాలాక్షి మందిరానికి వెళ్తే ఏడుపు వచ్చింది నాకు, దుష్టదూర దురాచార శమని దోషమర్జిత. బా అమ్మని తిడుతున్నారండి, ఎందుకు ఇక్కడ కాశీకి వచ్చి పాపం ఎందుకు చేయడం అండి? పండితులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవండి, నేర్చుకోండి. దుష్టదూర దురాచారని అమ్మని తిట్టడం ఎక్కడ విశాలాక్షి మందిరంలో? దురాచార శమని, అది దురాచార కాదు. శబ్దాన్ని ఎక్కడ విభజించాలో తెలియాలి. ముందు నుంచి ట్యూన్ అలవాటైపోయి ట్యూన్ లో మొత్తం విరిచడమే. ఉదారకిత్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి ఇందాక నాకు పైకి వినబడింది. ఎందుకు తప్పులు చదువుతారు? ఏమీ లేకపోతే శ్రీమాత్రేయ నమః చేసుకెళ్ళిపోండి చాలు. తప్పులు చదివి అమ్మవారిని తిట్టడం ఎందుకండి? ఉదారకిత్తి రుద్దామ వైభవ వర్ణ రూపిణి, ఉదారకి తెరుద్దామా ఏమంటే లలిత శాస్త్రం చదివాం. ఇన్ని చదివినా ఎందుకు ఫలించదండి అంటే, ఫలించదు కాదు, వికటిస్తుంది, గుర్తుపెట్టుకోండి. తప్పులు చదవకూడదు కదా, అర్థం తెలియకపోయినా పర్వాలేదు కానీ అనర్థంగా చదవద్దు దయచేసి. ఇవన్నీ తిట్టడమే అమ్మవారిని తప్పులు చేస్తాయి. అందుకు మీకు లలితాశాస్త్రం చదివేస్తారు కానీ అందులో ఉన్నది చెప్పబోతే నిద్ర వస్తుంది. ఎందుకు? ఆసక్తి లేని శ్రద్ధ లేని సాధనలు గనక. శ్రద్ధ ఉంటే చెప్పేటప్పుడు ఎలర్ట్ గా ఉండి కూర్చుని వింటారండి. షడద్వాతీత రూపిణి ఉందా లేదా? శాంత్యతీత కళాత్మిక గంభీరా గగనాంతస్థ గర్వితా గానలోలుప. ఏమిటి విషయములన్నీ? శబ్దార్థతత్వం చెప్తున్నాడు. అగ్నిశోమతత్వం శబ్దార్థతత్వం, ఇదే లలితలో చెప్పినా శివుల్లో చెప్పినా. నేను శివమహాపురాణం పేరుతో చెప్పేది అమ్మవారి గురించే, అమ్మ పేరుతో చెప్పేది అయ్యవారి గురించే. వాళ్ళిద్దరు విడిగా ఎప్పుడు ఉండరు, విడిగా చెప్దామంటే కుదరదు కూడా, ఆధారాధేయములు కదా. అందుకు ఇక్కడ చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి, ఆరు అర్థములు. అర్థము అంటే మార్గము అని అర్థం. ఈ విశ్వమంతా ఆరు మార్గాలతో నిండిపోయినది. ఛానల్స్ ఇంకా చెప్పాలంటే ఎలా ఉన్నాయో చూడండి. వర్ణము అంటే శబ్దమునకు మూడు అర్థములు, అర్థమునకు మూడు అర్థములు. శబ్దము ద్వారా తెలియబడుతున్నది అర్థం, అంతే కదండి. కనుక ఒక నామము ద్వారా లేదా శబ్దము ద్వారా తెలియబడుతున్నది జగత్ కదా. కనుక జగత్తులో మూఢధ్వములు, శబ్దములో మూఢధ్వములు ఉంటాయి. అందుకే మన వాళ్ళు మంత్రం ఎందుకు ఇస్తారనుకున్నారు? మంత్రంతో ఎందుకు సాధన చేయమంటారు? మంత్రం శబ్దస్వరూపం, దానిలో అర్థం చైతన్యంగా లోపల దాగి ఉంటుంది. కనుక ఆ దివ్యమైనటువంటి శబ్దాన్ని నిరంతరం చేయడం వల్ల నీకు శబ్ద మార్గాన్నంతటి శుద్ధి చేస్తాం. తద్వారా దాన్ని యోగ మార్గంలో మలుచుకుని అర్థ మార్గాన్ని శుద్ధి చేస్తాం. శబ్దార్థముల మార్గమును శోధించుకుంటే శబ్దార్థములుగా వ్యాపించిపోయిన దానికి అతీతమయ్యున్న శివశక్తుల తత్వం అర్థమవుతుంది. అది షడద్వాతీత రూపిణి అనే విషయంలో కూడా అంతరార్థం. ఈ షడద్ధములు ఏమిటో చూడండి. ఇక్కడ షడద్ధములు ముందు వాక్కుకు సంబంధించిన అర్థములు మూడు. అవి మంత్ర పద వర్ణ. మంత్ర పద వర్ణ ఇది మన క్రింది నుంచి పైకి వెళ్ళాలి. వర్ణ పద మంత్ర, ముందు వర్ణం ఉంది అంటే అక్షరం. మనం పలికేది చెప్తున్నాం. సృష్టిలో శబ్దము మనకు మాత్రం వర్ణ రూపంలో దొరుకుతుంది, మిగిలిన వాళ్ళకి వర్ణ రూపంలో లేదు. మానవులకు మాత్రమే వర్ణ రూపంతో శబ్దాన్ని అనగలిగే అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అంటే శబ్దము యొక్క వికసన దశ మానవ సృష్టిలో ఉంది, ఇతర జంతు సృష్టిలో శబ్దము యొక్క పూర్తి వికసన దశ లేదు. అందుకే మానవుడు మాత్రమే కంఠ తాళు ఓష్ఠ ఇత్యాదితో వర్ణముందు పలకగలడు, ఇతర జంతువులు పలకలు. అందుకు శబ్దశుద్ధిని అర్ధశుద్ధిని చేసుకుని పరతత్వాన్ని తెలుసుకునే అవకాశం మానవుడికి మాత్రమే భగవంతుడు ఇవ్వడానికి కారణం అది. వాడొక్కడే వాగర్థముల తత్వాన్ని చక్కగా తెలుసుకోగలడు. అందుకు వాగర్థముల తత్వాన్ని తెలుసుకోవడంలో వర్ణము వచ్చింది. వర్ణం అంటే అక్షరాలు. ముందు శబ్దం మనకు అక్షరములో ఉంటుంది, అక్షరములు పదములుగా మార్చబడతాయి, ఈ పదములే వాక్యములుగా మంత్రములుగా చెప్పబడుతున్నాయి. కనుక వర్ణ పద మంత్ర మూడు రకములైన అధ్వములు, శబ్దము యొక్క అధ్వములు అంటే వాగర్థ వాక్కు యొక్క అధ్వములు మూడు. ఏమిటి? వర్ణ పద మంత్ర. అదేవిధంగా అర్థము యొక్క అధ్వములు మూడు, భువనము తత్వము కళ. భువనము తత్వము కళ. ఇప్పుడు కూడా ఇందాక నేను మీకు మంత్రము పదము వర్ణము చెప్పి వర్ణము పదము మంత్రమని ఎలా వెళ్ళమన్నాను, ఇక్కడ కూడా భువనము తత్వము కళ కూడా కళ తత్వము భువనము అని వెళ్ళాలి మీరు. ఇవి కూడా నేను పదాలైతే కొత్తగా ఉన్నాయి కానీ మీకు అనుభవంలో లేనివేం కాదండి. ఇప్పుడు నేను వర్ణము అంటే మీకు అనుభవంలో లేనిదే చెప్పండి. అనుభవంలో ఉన్నదే ఆ శివుడు అని తెలియాలి, అది వచ్చింది బాధ. అది శివుడు అనే తెలిస్తే, అనుభవంలో ఉన్న శివుడిని తెలిస్తే శివుడు అనుభవానికి రాలేదే చెప్పండి మీకు. అందుకే ఇక్కడ విషయంలో భువనము అధ్వము కళ అన్నారు. కళలు, కళలు అంటే సృష్టి ఆరంభ దశలో మూల ప్రకృతి కళలుగా పరిణమించింది. ఈ కళలు తత్వాలుగా వచ్చాయి. తత్వములు, తత్వములు అన్నప్పుడు సాంఖ్యంలో 24 చెప్తారు, ఇంకా ఆగమ శాస్త్రంలో 36 చెప్తారు. మొత్తాన్ని తత్వములు. తత్వములు అంటే సృష్టి తయారయడానికి కావలసినటువంటి మౌలికములు, మౌలిక వస్తువులు, మూల వస్తువులు, వీటిని తత్వములు అంటారు. ఆ తత్వముల్లో పంచభూతాలు పంచతన్మాత్రలు ఇవన్నీ మీరు వింటూ ఉన్నవే. ఇవి 24 అనొచ్చు, 36 అవచ్చు, మొత్తానికి తత్వములు అంటే ఇవి. మొత్తానికి కళలు, తత్వములు, భువనము. ఈ తర్వాత ఏర్పడింది విశ్వం. కానీ కళల ద్వారా తత్వములు, తత్వముల ద్వారా భువనములు ఏర్పడ్డాయి. ఇప్పుడు కళలు తత్వము కలిసి భువనంలో వ్యాపించిపోయాయి. చూడండి విడిగాలు, కళలు తత్వములు కలిసి భువనములు వ్యాపించిపోయాయి. మీరు బియ్యం తీసుకొచ్చి వంట పడ్డారు, ఆ బియ్యం ఏమయ్యాయి? వ్యాపించిపోయే లేదా? ఇందాక బియ్యము అన్నంలో వ్యాపించిందా లేదా? అదేవిధంగా కళలు తత్వములు భువనములు వ్యాపించిపోయి ఉన్నాయి. అలాగే ఈ భువనములోనే వర్ణము పదము మంత్రము కూడా వ్యాపించిపోయింది. ఈ రెండు కలిసిపోయి జగత్తంతా నడుస్తున్నది. అందుకే నామ రూపాత్మకమైన ఈ జగత్తు ఈ మొత్తం ఆరు మార్గములతో అంటే మూడు వాగ్మార్గములు మూడు అర్థమార్గములతో వ్యాపించిపోయినది. ఈ షడద్ధముల శోధన ఒక పెద్ద ప్రాసెస్ పాశుపత యోగంలో చెప్పబడుతుంది, కుండలిని యోగంలో కూడా ప్రాసెస్ ఉంది, శ్రీ విద్యా విధానాల్లో కూడా పక్వ దశకు చేరిన వాళ్ళకి యోగాలు చెప్తారు. మొత్తానికి షడద్ధ శుద్ధి అని పేరు ఇది. అందుకే షడద్ధాతీత రూపిణి అంటే సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు పరమాత్మ యొక్క శక్తి కళలుగా తత్వముగా భువనములుగా వర్ణములుగా పదములుగా మంత్రములుగా వ్యాపించింది. కానీ సృష్టికి పూర్వం ఈ ప్రకృతికి అతీతంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు? వీటికి అతీతంగానే ఉన్నారు. కానీ వీటిలో వ్యాపించి వీటికి అతీతంగా ఉన్నదాన్ని వీటి ద్వారా నువ్వు తెలుసుకోవాలి. వీటికి పైన ఉన్నారు వాళ్ళు. అందుకే షడద్ధ అతీత రూపిణి అని చెప్పడంలో ఇది అంతరార్థం. అయితే ఈ కళలు అని ఒక మాట అన్నాం కదా, సృష్టి ప్రథమంలో ఈ కళలతోనే వచ్చాయి. ఈ కళలు ఎన్ని రకాలు? నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, సాంత్యతీత. చిట్ట చివరి కళ సాంత్యతీత. నివృత్తి కళ, ప్రతిష్టా కళ, విద్యా కళ, శాంతి కళ, సాంత్యతీత కళ అని నాలుగు రకములైన కళలు. ఇవి ఉత్కృష్టములు. ఇవి తత్వముల కంటే పైన ఉన్నటువంటివండి. మొత్తం ఇవన్నయ్యే శ్రద్ధగా వినవాళ్ళు చెప్పచ్చు ఐదు కళలు. ఈ ఐదు కళలకే నియామకంగా ఉన్నటువంటి వాళ్ళు ఐదుగురు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ తత్వములు. అక్కడి నుంచి మొదలై వస్తున్నాయన్నమాట. అంటే నివృత్తి ప్రతిష్ట శాంతి. ఆ సదాశివతత్వం శాంతి అతీత కళ, సదాశివతత్వం సర్వోత్కృష్టమైన కళ అది. ఈ శాంతి అతీత కళ ఎక్కడుందో దాని పేరు పరమవ్యోమం అని పేరు, పరమవ్యోమం. అందుకు శాంత్యతీత కళాత్మిక అని చదివేది ఈ తల్లినే. ఆ సదాశివునితో అభిన్నమైనటువంటి తత్వం. మొత్తానికి ఈ విధంగా తెలిసిపోయింది కదా వాగర్థములంటే ఏమిటో. ఇంతుందండి కాళిదాస్ చెప్పిన వాగర్థావివ సంపృక్త వెనక ఇంతుంది. ఆ మహానుభావుడు ఇంతటిని కలిపి ఒక్క శ్లోకంలో చిన్నగా నిక్షిప్తం చేసిస్తే మనం పాడుకుంటూ ఉన్నాం. కానీ ఆ మహానుభావుడికి షడ్వ శోధన చేసిన వాడు ఆయన, లేకపోతే ఆ రహస్యాల గ్రంథాల్లో చెప్పడలగా. ఎందుకంటే అమ్మని సాక్షాత్కరింప చేసుకున్నవాడు కాళిదాస్. జైజనని సుధా సముద్రాంత హృజన్మణి దీపతమురూడ బిల్వాట వీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కంతార వాసప్రియ అని ఆ తల్లిని కీర్తించాడు. అనసూయమ్మ తాళింపు వేస్తూ ఉంటే